సూర్యదేవాయ నమః అని జపం చేస్తున్న భార్య ఇతని కంటి ముందు ప్రత్యక్షమైంది దివ్య శక్తి వల్ల. టక్కున ఈయన కూడా మగగుర్రం రూపం ధరించి మహావేగంగా ఆడుగుర్రం రూపంలో ఉన్న సంజ్ఞాదేవి దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి కిచకిచేది సకిలించాడు. బాబు గుర్రాలు సకిలిస్తాయి, అప్పుడప్పుడు పార్కుల్లో కూడా అలాగే సకిలిస్తూ ఉంటారు, ఆ తర్వాత బొట్లో పడతారు, ఇక తర్వాత వ్యవహారమే. అలాగా కిచకిచని సకిలించగానే అమ్మవారు అప్పటిదాకా సంజ్ఞాదేవి సూర్యదేవాయ నమః అని భక్తి శ్రద్ధలతో జపిస్తున్నవాడు, ఎదురుగుండా ఉన్నవాడు పరమహంస స్వరూపుడైన భగవంతుడు ఆదిత్యుడని గ్రహించి ప్రేమగా దగ్గరికి వచ్చింది. ఆయన అస్య భాషలో సాధ్యమని, నీ వంటి ఉత్తమురాలు నిన్నాళ్ళు నిన్ను భూలోకానికి వెళ్ళాను, అంత వేడితో ఉన్నందుకు నన్ను క్షమించు, నా కోపాన్ని ఉపసంహరించుకున్నాను అన్నాడు. అంటే సూర్యభగవానుడి వేడి కోపము అని గురవబడుతుంది లోకంలో, అందులో ఉన్న కొన్ని కిరణములే భూలోకంలో మనల్ని ఆవహించాయి, అందుకే మనకి తెక్క కోపాలు. భార్య మీద గయ్యమని కూడా ఒకడు, ఏ పూరి కాస్త వేడిగా లేదుట, పూరి వేడిగా లేకపోతే ఊ అరిచేయటమే భార్య మీద. ఆయన ఏదో తెమ్మంటే ప్యాంటో షర్టో తయారేది భార్యకి, ఈవిడ అప్పడాలకారు విసిరేయటం. ఈ కోపాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే సూర్యభగవానుడి శరీరము నుంచి వేరు చెయ్యబడిన 90% కిరణాలలో ఒక కిరణం మన మీద కూడా పడింది ఈ భూలోకవాసుల మీద. అలా కోపం తెప్పించి నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు అని ఆయనంటే, ఆవిడ కూడా మహాత్మా మీకు దూరంగా వచ్చినందుకు క్షమించండి అది. వారిద్దరూ ఇప్పుడే పైకి వెళ్ళిపోవడానికి కొంతకాలం దొరక్క దొరక్క ఏకాంతం దొరికింది, ఇక్కడ విహరిద్దామని కురుభూములలో సంవత్సర కాలం విహరించారు. అదిగో ఆ సంవత్సర కాలంలో సూర్యభగవానుడి వల్ల ఆడగుర్రం రూపంలో ఉన్న అశ్విని రూపం లేక బడవ అంటారు గుర్రాన్ని, ఆడగుర్రాన్ని సంస్కృతంలో అశ్విని లేక బడవ. ఈ బడవ రూపంలో ఉన్న సంజ్ఞాదేవి గుర్రం రూపంలో ఉన్న సూర్యుడి వల్ల గర్భం ధరించింది. అప్పుడు ఇద్దరు కొడుకులు పుట్టారు, వాళ్ళే అశ్విని దేవతలు. అశ్విని రూపంలో ఉన్నప్పుడు పుట్టారు కనుక అశ్విని దేవతలు పుట్టి వెంటనే దేవతలకి వైద్యులై వెళ్ళిపోయారు దివ్యమంగళ రూపంతో. ఆ తర్వాత మరికొంతకాలానికి మరో కొడుకు పుట్టాడు, వాడు పుట్టి పుట్టడంతో వాళ్ళ అమ్మ గుర్రం రూపంలో ఉందిగా, ఆ గుర్రం ఎక్కి ఊగిడి తిరిగాడు, అందుకని వాడికి రేవంతుడు అని పేరెట్టారు. రేవంతుడు అంటే గుర్రపురవుతు. ఈ పేరు ఎవరికి పెడితే వాడికి పెడితే వాడికి రాణించదు, గుర్తుపెట్టుకోండి. పిల్లలకి మగపిల్లలకి రేవంత్ అనే పేరు పెడితే వాడు ఏదో సమయంలో దుర్మరణం పాలవడము అపఖ్యాతి పాలవడము ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అటువంటి వాడు ఆదిత్య స్తవం మళ్ళీ చెయ్యాలి అని మార్కండేయ పురాణంలో ఒక ఆదిత్య స్తవం ఉంటుంది. పేర్లు దొరికే కదా, ఇష్టోత్రుడు పెట్టేది కాదు, ఎందుకు పెడతారో తెలియదు. ఒక అమ్మాయికి ఉన్మేష అని పేరెట్టారు. ఏమమ్మా ఉన్మేష ఏమిటి, పేరు ఏమిటంటే లలితా సహస్రనామంలో ఉందండి. ఏముంది లలితా సహస్రనామంలో? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఉన్మేషం అంటే కన్ను తెరచుట అని అర్థం. ఆవిడ కన్ను తెరిచింది, నిమేష అంటే కన్ను మూసింది. ఉన్మేష నిమిష అంటే వరసగా అర్థం ఏంటన్నమాట, ఉన్మేషం అంటే కన్ను తెరచుట, నిమిషం అంటే కన్ను మూయుట. ఆవిడ కన్ను తెరవగానే ఏమైంది, ఉత్పన్న పుట్టాయి. ఏమిటి, భువనావళి లోకములు పుట్టాయి. అమ్మవారు అలా కన్ను తెరిచి తెరవడంతో ఈ భువనములన్నీ పుట్టాయి. మళ్ళీ నిమిష అంటే కన్ను మూసింది, విపన్న అంటే నాశనం అయిపోయాయి, అది అర్థం. ఉన్మేష నిమిష ఉత్పన్న విపన్న భువనావళి. భువనావళి అంటే లోకములన్నీ, ఈ భూలోక భువనలోక సువర్ణలోక వహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది అనేక కోటి బ్రహ్మాండములన్నీ అమ్మవారలా కన్ను తెరవగానే ఉత్పన్న పుట్టి, అమ్మవారలా కన్ను ముయ్యగానే విపన్నం నాశనం అయిపోతున్నాయి. గనక అమ్మవారికి పూర్తిగా ఒకటే నామం అది, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి ఏక సమాసం. అందులో ఒక్క ముక్క తీసి కట్ చేసి ఉన్మేష అంటే అమ్మవారి పేరు ఏంటి అని పేరెట్టుకుంటే నీకేం ఉపయోగం ఉంటుంది, అస్తమానం గుడ్లు అప్పగించుకెలా చూసి కడుపు పోగొట్టుకుంటాం. అందువల్ల సంపూర్ణమైన నామమును సరిగ్గా తెలుసుకోకుండా పెడితే అర్థం అనర్థమై ప్రమాదం తెచ్చిపెడుతుందండి. ఓసారి ఓ జాతక చక్రం పుచ్చుకుని ఒక ఆయన మా దగ్గరికి వచ్చాడు. పిల్లాడు ఎప్పుడు అన్నం తినడు, ఒకటే ఏడుస్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడో తెలియటం లేదు అని వచ్చారు. జాతక ప్రకారం అయితే ఏ దోషము లేదు, దాని ప్రకారం అయితే వాడు హాయిగా అన్నం తినాలి, వీడు అన్నం తినడు. అలాగని అన్నం తినకపోవడం వల్ల నీరసం వచ్చేస్తుంది. ఎప్పుడు ఇంజెక్షన్స్తో వాటితో బతికిస్తున్నారు, సెలైన్స్తో కుర్రాడిని. నేటికి 5 ఏళ్ల క్రితం జరిగింది మా పీఠంలో. ఆ కుర్రాడు ఎక్కడో మెహబూబ్ నగర్ నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి అప్పుడు చూసి ఇదేం కాదు, వీడి పేరు ఏమిటని అడిగాను. వాడికి అనన్నం అని పేరెట్టారు, అనన్నహ వాడి పేరు. ఏమిటో ఈ పేరెట్టారంటే అన్నమాచారి పేరంటే ఇష్టం అండి, అందుకని అనన్నం, అన్నమాచార్యుడు అంటే ఇష్టం అంటే అనన్నం ఏమిటి, అనన్నం అంటే అన్నము లేనిది అని అర్థం, అన్నం తినడం లేదు అందుకే వాడు. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పేర్లు ఏది పెడితే అశ్రుత అని ఒక ఆవిడికి, అంటే ఆవిడ ఎవరికి వినబడదు, చచ్చిపోతుందని అర్థం. కాబట్టి దొరికిందని తొందరపడిపోయి ఈ ఇంటర్నెట్ వాడు వచ్చాక అర్థమైన వాడు దానికి వాడే భాష్యం రాసేయటం, వాడికి ఒక భాష ఉండదు, ఏం ఉండదు. ఆయన ఏదో పాపం రుద్ర సొత్తులు పెడితే రెడ్రేమ్ అని పెట్టాడ, రుద్రం అని అక్కడ ఉంది, ఆర్యుడి ఆర్యం, ఆ రుద్రం అర్థం కాక రెడ్రేమ్ ఏమిటంటే అని అంటాడు ఆయన ఒకడు. ఇది అక్కడ కూడా ఇంగ్లీష్ ఒకటి దానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక మీదటనైనా మీ పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఇంత సూచన చేస్తున్నారు కనుక దృష్టిలో పెట్టుకోండి. ఎంత జాగ్రత్త వహిస్తే పేరు వల్ల అంత రామం, నామము వల్ల అనర్థములు వచ్చిన వాళ్ళు ఉన్నారు తెలుసు మీకు. జాతకం అంతా బాగుంటుంది కూడా కేవలం నామం వల్ల బాగుపడిన వాడు ఉన్నారు. అభిమన్యుని పేరు పెడితే అర్థాంతరంగా తెచ్చుకునేవాడు అర్థమంది లేరండి. ఇందులో నేను అబద్ధం అంటా, ఈ మధ్యన కూడా జరిగింది ఈ రేవంత నామం, అందుకని నిషిద్ధము అన్నారు. ఆయన గుర్రపురం అవుతూ గుర్రం నుంచి పుట్టి గుర్రం తల్లి మీదే సారీ చేశాడు కనుక తల్లిని ఎత్తెక్కి కూర్చుని తల్లిని ఏడిపించే జాతకుడు అవుతాడు కనుక ఆ పేరు పెట్టద్దన్నారు. ఈ విధంగా ముగ్గురు కళ్ళ పుట్టగానే ఈ ఇద్దరు అసలు రూపం ధరించి పైకి వెళ్ళిపోయారు. అప్పుడు సూర్య భగవానుడు కొడుకులందరినీ పిలిచి, నాయన పెద్ద కొడుక వైవస్వత, నువ్వు 100 ఏళ్ళు విష్ణువు కోసం తపస్సు చెయ్యి అన్నాడు. రెండవ కొడుకు యముణ్ణి పిలిచాడు, 100 ఏళ్ళు శివుడి కోసం కాశీ వెళ్ళి నీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేసి ఈశ్వరుణ్ణి మెప్పించు అన్నాడు. యమధర్మరాజు గారు కాశీ వెళ్ళి ఎప్పటికి కూడా కాశీలో విశాలాక్షి ఆలయానికి వెళ్ళే చోట ధర్మరాజేశ్వర లింగం అని ఉంటుంది, అది యమధర్మరాజు గారి చేత ప్రతిష్ఠించబడింది. యమధర్మరాజు స్వయముగా తన చేతితో అక్కడ ఒక దివ్యలింగాన్ని ప్రతిష్ఠించి 100 దివ్య సంవత్సరముల పాటు అపూర్వంగా కాశీలో అభిషేకం చేశాడు. అందుకని ఆయన పేరు మీదుగా అది ధర్మేశ్వర లింగం, ధర్మరాజేశ్వర లింగం అని పిలువబడింది. అప్పుడు యమధర్మరాజు గారిని ధర్మమూర్తిని చేసి యమలోకానికి అధిపతిని చేశాడు శివుడు. ఇంకా మూడావిడ యమునా నది సూర్యభగవానుడి పుత్రికి, ఆవిడకే మరో పేరు కాళింది, ఆవిడ కూడా బ్రహ్మ కోసం తపస్సు చేసి నదిగా మారిపోయింది. ఇప్పుడు కాళింది నది యమునా నది మధురా నగరం దగ్గర అక్కడ ప్రవహిస్తుంది ఆ కాళింది నది సూర్యపుత్రిక. ఇంకా ఛాయాదేవి పిల్లల్లో పెద్దవాడు భక్తితో అమ్మవారిని ఉపాసన చేశాడు. ఆయన కథని మనం ఇవాళ చివరిలో కానీ లేక రేపు కానీ మొదలెడతాం. రేపు సప్తశతి స్పెషాలిటీ అదే, మరి అపూర్వమైనది దుర్గా సప్తశతి అంటే. రేపటితో ఆఖరి చేస్తున్నారు కనుక మనకు అదృష్టం కలిసి వచ్చింది, కానీ లేకపోతే ఇవాళ ఆపేస్తే ఈ దుర్గా సప్తశతి వచ్చేది కాదు. ఆయనే సావర్ణి మరువు అని పిలువబడేవాడే, వాడి అసలు పేరు సురధుడు. ఆయన తండ్రి ఆజ్ఞని పరిపాలించి అమ్మవారికి తపస్సు చేయడానికి ఆయన వెళ్ళాడు. ఆ తర్వాత వాడు శనైశ్చరుడు, ఛాయాదేవికి పుట్టినవాడు. ఆయన ఈశ్వరుడి కోసం కాశీ వెళ్ళి ఆయన తపస్సు చేశాడు. భక్తితో ఇప్పుడు కూడా శనైశ్చర ప్రతిష్ఠిత లింగం ఉంది, శనీశ్వర లింగము అని కాశీలో అన్నపూర్ణ ఆలయం నుంచి విశాలాక్షి ఆలయానికి వెళ్ళే వెనకవే మార్గంలో ఉంటుందన్నమాట. ఆ ఆలయాన్ని ముట్టుకుంటే ఏలినాటి శని దోషం తక్కువ పోతుంది. మార్కండేయ పురాణం మీకు ఒక వరం. ఇప్పుడు నేను చెప్పే శ్లోకాన్ని కనుక మీరు రోజు పారాయణ చేసుకుంటే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలన్నీ పటాపంచలైపోతాయి. కాశీలో శనైశ్చరుడు శివుణ్ణి మెప్పించి తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యి నా ఆలయానికి ఎదురుగుండా నీ విగ్రహం ప్రతిష్ఠించి ప్రజలు నిన్ను కలియుగాంతం దాకా పూజిస్తారు, నిన్ను దర్శించాకే నన్ను దర్శించాలి అని వరమిచ్చాడు. అందుకే ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళు ముందు అన్నపూర్ణాదేవిని దర్శనం చేసుకున్నాక శివాలయానికి వెళ్లే ముందు వాకిటికి ఎదురుగుండా శనైశ్చరుడి విగ్రహం ఉంటుంది, అక్కడ తప్పక దర్శనం చేసుకుని దీపారాధన కూడా చెయ్యాలి. నల్లని ఒత్తిని నువ్వులు నూనె పెట్టి అక్కడ ప్రవేశిస్తారు. పూర్వం 5 రూపాయలు ఉండేది, ఇప్పుడు 10 రూపాయలు ఉంది, ఇంకా 15 అయినా పర్వాలేదు కానీ 15 రూపాయలతో సెలవు తిరిగిపోతుందిగా. అందుకని శుభ్రంగా 15 రూపాయలు అయినా సరే కొని పిసిరి కొట్టిన నాన్ని విడిచిపెట్టి భక్తితో శని దగ్గర ఆ దీపాన్ని వెలిగించాలి. వెలిగించాక ఒక శ్లోకం అక్కడ చదివి తీరాలని శివుడి ఆజ్ఞది. ఆ శ్లోకం మీరు అందరూ కూడా చెప్పండి. ఇప్పుడు కోణం
కోణం
నీలాంజన ప్రఖ్యం అపూర్వమైన మార్కండేయుడి చేత ప్రోక్తమైన శ్లోకం ఇది. మార్కండేయుడు క్రోష్ఠుకి చెప్పిన శ్లోకం ఇది. ఇందులో కోణం నీలాంజన ప్రఖ్యం, కోణుడు అని పిలువబడేటటువంటి వాడు అంటే వంకర టింకరగా వెడుతూ ప్రజలను అనేక విధములుగా వారి వారి జాతకములకు తగిన ఫలములిచ్చి ఇబ్బంది పెట్టువాడు అని అర్థం. నీరాంజన ప్రఖ్యం, అంజనం అంటే కాటుక, నీరాంజన నల్లని కాటుక రంగులో ప్రసిద్ధికి ఎక్కినవాడు. అసలు సిరిగారు చూస్తే అంటే నల్లగా ఒకటే కాటుక, ఈ జాకెట్లు వేసుకున్నారు, ఈ జాకెట్లో ర్యాకెట్లు అంటే కోట్లు, అవి సిరిగారికి చాలా ఇష్టం. అందులో సిరిగారు నాడు వేసుకుంటే ఇంకా ఇష్టపడతాడు ఆయన. అంటే ఇష్టపడతాడు కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇష్టపడని వేసుకుంటే మళ్ళీ ప్రమాదం. కానీ అంత కటిక చీకటి వంటి కాటుక వంటి రంగుతో ఉంటాడు, నల్లని కాటుక వలె ఉంటాడు ఆయన. మందచేష్టాప్రసారణం, మెల్లగా పెడతాడు ఆయన, ఏ పని చేసినా మెల్లగానే ఉంటుంది. అందుకే జాతకంలో ప్రవేశిస్తే కూడా వీడు గొప్పదిగా అందులోంచి బయటికి రావడానికి 700 పడుతుంది. అంత మెల్లగా ప్రవేశించి బయటకు వచ్చి 7 ఇస్తాడు. అందుకని మందుడు అని కూడా పేరు ఆయనకి. ఛాయామ అర్థాండ సంభూతం, ఛాయాదేవికి సూర్యుడికి జన్మించిన వాడు అటువంటి శనైశ్చరుడి గురించి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం. అక్కడ కనుక ఈ శ్లోకాన్ని జపిస్తే ఇంకా తొందరగా పని అవుతుంది. సహజంగా మనం కాశీ వెళ్ళినప్పుడు ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసి చదువుకుంటే ఎక్కువ శ్రమ పడక్కర్లేదన్నమాట. కానీ నిత్యం ఈ శ్లోకాన్ని ఏదో రకంగా వీలున్నప్పుడల్లా జపించుకుంటే శనైశ్చరుడి దివ్య అనుగ్రహం మనం పొందగలుగుతాం. అందులో ఇప్పుడు రాబోతున్నది అనురాధ నక్షత్రం లాంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళు తప్పక మరింత జాగ్రత్త పడి కాస్త చదువుకోవడం మంచిది. సహజంగా జాతక ఫలాలకి విపరీత ఫలాలను తొలగించి అవి సఫలాలను చేస్తుంది ఈ స్తోత్రం. ఆ తరువాత ఇది తపతి, ఆమె కూడా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నదిగా ప్రవహించింది. ఈ విధంగా యమునా నది, తపతి నది. శనైశ్చరుడు యమధర్మరాజు గారు ఇటు సావర్ణ్యమును అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు. ఇక మిగిలిన వాడల్లా పెద్దవాడు వైవస్వతమును, ఆయన కఠోర దీక్షతోటి మందర పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేశాడు. ఒక కాలు నేల మీద పెట్టి రెండో కాలు పైకెత్తి మోకాలు మీదకి చేర్చి రెండు చేతులు ఇలా పైకెత్తి ఊర్ధ్వబాహుడు అంటారు దాన్ని. ఇలా చేతులు పైకెత్తితే ఊర్ధ్వబాహుడు. అలా ఊర్ధ్వబాహుడై 100 దివ్య సంవత్సరముల పాటు కేవలం గాలి మాత్రమే పీల్చుకుంటూ తపస్సు చేశాడు. ఆ కఠోర తపస్సుకి మందర పర్వతం కదిలిపోయింది. బాగా తపస్సు చేస్తే ఆ మహిమకి కొండలు కదిలిపోతాయి. ఆయన నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలలు వచ్చి బ్రహ్మలోకాన్ని దాటి వైకుంఠం దాకా వెళ్ళిపోయి వెంటనే శ్రీమన్నారాయణుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఆయన చూడగానే రెండు చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశాడు ఆయన. నౌమీడ్యతే భ్రవభూషే తడిదంబరాయ గుంజావతం స పరిపిల్చల సముఖాయ వన్యస్రజే కమళవేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ జ్ఞానే ప్రయాస్య మొదపాస్య నమంతయేవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితాః శృతిగతాం తనువాం మనోభిః యే ప్రాయసో జితజితోప్స్యసి తై స్త్రీలోక్యా. స్వామి, అనేక రూపాలతో విహరిస్తావు. ఒక్కొక్కప్పుడు కృష్ణుడిగా, ఒక్కొక్కప్పుడు నృసింహుడిగా, రాముడిగా, బుద్ధుడిగా, కల్కిగా, మత్స్య రూపంతో, కురమ రూపంతో, వరాహ రూపంతో, కపిల రూపంతో, అగస్త్య రూపంతో, నారద రూపంతో, వ్యాస రూపంతో, అనేక దివ్య రూపాలతో 22 అవతారాలతో లోకాలని కాపాడే నీకు నమస్కారం. భగవంతుడికి నిజంగా ఉన్న అవతారాలు 22 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు దశావతారాలు మాత్రమే ప్రసిద్ధికి ఎక్కే కనుక వాటిని తలుచుకుంటాం, కానీ నిజానికి ఆయనకు ఉన్న అవతారాలన్నీ 22. ద్వావింశత్య అవతారములు, అందులో 21 అవతారాలు అంశ అవతారాలు. ఒక్క అవతారం 22వది, అదొక్కటే పరిపూర్ణ అవతారం. అందుకే భాగవతంలో ఏదే చాంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, 21 అవతారములన్నీ అంశ కళలు. అంటే భగవంతుడిలో ఉన్న కొంత శక్తిని మాత్రమే బయటికి తీసుకొచ్చి ఆ శక్తితో రూపం ధరించాడు. కానీ పూర్తి శక్తి దిగి వచ్చినది పరిపూర్ణ అవతారం ఒక్క కృష్ణ అవతారం. అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడు ఆయన స్వయంగా ఆయనే కృష్ణుడు. అంటే అందులో అత్యంత పవిత్రమైన రూపం, ఒకదాన్ని మించి ఉన్నది ఒకటి రూపం, కృష్ణ రూపం. కనుక ఆ రూపాన్ని ఎక్కువ పొగిడాడు వైవస్వతములు. నీవు కృష్ణావతారంలో ఉన్నప్పుడు నల్లగా ఉన్నావు, ఆ సమయంలో ఒక కాలు మీద ఒక కాలు ఉయ్యారంగా వేసుకున్నావు, నెత్తి మీద నెమలి పింఛం ధరించావు, చేతిలో మురళి ఉన్నది. ఆ మురళి ఊదుతూ ఉంటే గాన మాధుర్యానికి ఎండిపోయిన చెట్లు కూడా చిగురించాయి. ప్రభు, నిన్నందరూ సామగాన లోరుడని పిలిచారు. పసుపు వస్త్రం కట్టుకుని నల్లని మేఘంలో మెరుపు తీగిరాగా, నువ్వు నల్లగా ఉంటే నీవు కట్టుకున్న పసుపు వస్త్రం అందులో మెరుపు తీగిరా కనపడుతూ ఉంటే మమ్మల్ని అలరించావు, అటువంటి నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అన్నిటికీ మించి జ్ఞానం కోసం నేను నిన్ను ధ్యానం చేస్తున్నాను, నాకు పదవుల మీద కోరిక లేదు, సంపదల మీద వ్యామోహం లేదు, భార్య పుత్రులు ఇటువంటి వ్యామోహం మొదలయ్యలేదు, ఇక ఉన్నదల్లా శాశ్వతంగా నీ సన్నిధానంలో ఉండడం. దురదృష్టవశాత్తు భక్తి మార్గాన్ని విడిచిపెట్టి తక్కిన అనేక మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు మానవులు. భగవంతుని పురాణ గాథలు భక్తిని పెంచుతాయి. ఈ గాథలు వినడం మాని పనికి మారిన కబుర్లతో ఏదో వెకిలి నవ్వులు నవ్వుతూ ఉండేటటువంటి క్షుద్ర ఉపాసకుల మార్గంలో పడి మానవులు భ్రష్టులైపోతున్నారు. ఈ భ్రష్టత్వం తొలగించి నన్ను అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించాడు. గొప్ప శ్లోకండది, క్లిశ్యంతియే కేవల బోధ సిద్ధయే నాణ్యత స్థూల తుషావఘాతినామని. దీనికి మాత్రం కోతల గారు భాగవతం దశమస్కంధంలో అద్భుతమైన పద్యం రాశారన్నమాట. శ్రేయములు కురియు భక్తిని చేయక, శ్రేయములు కురియు భక్తిని చేయక, కేవలము బోధ సిద్ధికి తపము చేయుట విఫలము, పొల్లున ఆయము చేకురుని తలప అధికం పైనన్. అందరికీ శ్రేయస్సునిచ్చేది భక్తి మార్గం. మీరు ఒకటి ఆలోచించండి, జ్ఞానం, యోగం, వైరాగ్యం, భక్తి, నాలుగు మార్గాలు భగవంతుడు మనం తరించడానికి, భగవంతుడిని పొందడానికి ఇచ్చాడు. ఎన్ని గింజుకున్నా వైరాగ్యం రమ్మంటే వస్తుందా? వైరాగ్యం వచ్చిందో లేదో నేను బయట వచ్చాక మిమ్మల్ని పరీక్షిస్తాను. మెడ మీద కండువా లాక్కుని ఆ ఫోన్ లాక్కుంటే, అమ్మో నా ఫోన్ అంటే అంటున్నావా లేదా, ఇక నీకు వైరాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? జేబులో వచ్చి రూపాయి తీయాలంటే, ఓ డాలర్ తీయాలంటే గెజగెజలాడిపోయే మానవుడికి అంత తేలిగ్గా వైరాగ్యం రమ్మంటే రాదు. నేను మీలాంటి జ్ఞానుడు గురించి చెప్పట్లేదు రండి, మీరు వైరాగ్యం కలిగిన వాడిని పరీక్షిస్తాను కింద వచ్చాను. ఇక రెండవది జ్ఞానం, అమ్మ బాబో ఈ చరాచర జగత్తంతా పరమాత్ముడనే ఊహ రమ్మంటే రాదు. ఎంత అనుకున్నా నేను, నాది, నా ఇల్లు, నా వాళ్ళు అనే భావం లేకుండా ఉండలేడు మానవుడు. ఇక యోగాభ్యాస తత్పరులు అయి ఉంటే దాని విధానం ఎలా ఉంటుందో మీకు మొదట్లోనే చెప్పాను, కొత్తగా చెప్పక్కర్లా. అదే భక్తి చాలా సులభం. ఒక ఆవిడ చెన్నమ్మవ్వ అని ఒక ఆవిడ ఉండేది, ఏదో పిలిచారండి ఆ రోజుల్లో. శ్రీశైలం వెళ్ళింది ఆవిడ. శ్రీశైలం వెళ్ళి అక్క మహాదేవి గుహలను ఉన్నాయి కదా శ్రీశైలంలో, అక్కడ కేకారణ్యంలో ఓ పాడుబడిపోయిన శివలింగం ఉంది. అంటే శివలింగం పాడుబడ్డ ఆలయం పాడుబడిపోయింది, ఆలయం అంతా పై కప్పు విరిగిపోయింది, ఎవరో ఎప్పుడో కట్టారు ఆలయం, లింగం బయటకు వచ్చేసింది, గోడలు విరిగిపోయాయి, కప్పు లేదు, నాలుగు రాతి స్తంభాలు మాత్రం చుట్టుపక్కల మిగిలాయి. అయినా అడవిలోకి వచ్చే భక్తులందరూ ఆ శివుడి మీద కాసిన నీళ్లు పోసి ఒక పత్రి పెట్టి నమస్కరించి వెళ్ళిపోయేవారు. ఆలయాన్ని ఎవరూ పునరుద్ధరించలేదు. అప్పుడప్పుడు జనం బాగా వచ్చే రోజుల్లో ముష్టి వాళ్ళు అక్కడికి వచ్చి యాచన చేసి బతికేవారు. ఆ ముష్టి వాళ్లతో ఒక అవ్వ వచ్చేది రోజు. ఈ అవ్వ శివుడి దగ్గరకు వచ్చి, ఆవిడ ముష్టి కోసం రాలా శివ, అడవిలో పడి ఉంటున్నావు, అందరూ వచ్చి నాకు ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉందని నీ దగ్గర చెప్పేవాళ్ళే కానీ నీకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, నీకు దుప్పటి కప్పేవాళ్ళు లేరు అని ప్రేమగా ఆయన్ని గౌగులించుకుని ఆయన మీద పువ్వు పెట్టి పోయేది. ఓ శీతకాలం వచ్చింది. ఆ శీతకాలంలో భయంకరమైన చలి అన్నమాట. ఓ ఏం ఒడుకండి బాబు, జగత్తంతా ఒడిగిపోయింది, ఓ మంచు పడిపోతుంది. ఆ మంచులో భక్తులందరూ వచ్చి వణిగిపోతూ శివుడి మీద పువ్వు పెట్టి పరిగెత్తుకుపోతున్నారు. పాప ఈ అవ్వ ఆ శివలింగాన్ని చూసి క్షణంసేపు కన్నీళ్లు పెట్టుకు ఏడ్చిందిట. ఏమని ఏడ్చిందో తెలుసా? ఎంతమంది ఉన్నారు, శాలువలు కప్పుకొస్తున్నారు, పాపం మా శివుడు చలిలో వణిగిపోతున్నాడు. అందులో మామూలు చలి కాదు, డిసెంబర్ నెల చలి ఇది. ఈ చలి పైన మంచు కూడా కప్పేస్తుంది, జలుబు చేస్తుందేమో పాప నేనికి, శివుడికిట జలుబు చేస్తుందేమో, ఆయన ఏమైపోతాడు అని బాధపడి, ప్రేమ అంటే అలా ఉంటుంది, ప్రేమ భక్తి అంటారు, వెర్రి భక్తిది. ఆ భక్తితోటి పాపం మా శివుడిని కప్పాలి, ఆయనకి జలుబు చేయకుండా చూడాలి, చలికి వణికిపోకుండా చేయాలనుకుని రోజు బయట ఉన్న గుట్టలు పారేస్తే గుట్టలన్నిటితో బొంత కుట్టుకుంది ఆవిడ. గుట్టలు పిచ్చి తినేవారు దాన్ని. ఈ పిచ్చి గుట్టలతో పెద్ద బొంత, పాత బొంత కుట్టి ఈ బొంత పాపం కప్పుకుంటుంది ఆవిడ రోజు. ఈ బొంత పట్టుకొచ్చి శివలింగం మీద కప్పింది. రామచంద్ర ప్రభు ఆ గుట్టలు గుట్టలు పుళ్ళు గుట్టలు పెట్ట గుట్టలతో బొంత కుట్టుకుంది ఆవిడ. దగ్గర ఏం లేదు కనుక ఆ బంత శివుడి మీద జాలితో మా శివుడు చలికి వడిగిపోతున్నాడు, మంచు కొడుతుందని పైరు కప్పింది. ఒక్క క్షణకాలంలో కైలాసంలో ఉన్న శివుడి మీద ఈ బొంత వెళ్ళి వాలింది. దాంతో పార్వతీదేవికి ఒళ్ళు మండింది. ఏమయ్య అసలు నీ బుద్ధి ఏమిటిది, అడ్డమైన వాడు భక్తిని స్వీకరిస్తావు నువ్వు, హాయిగా కైలాసంలో నా పక్కన కూర్చొని నేను వేసే శాలువ కప్పుకోకుండా ఆ పాత కుళ్ళు కొంత భూలోకంలో ఆవిడ కప్పితే ఆ బొంత ఎక్కడికి తీసుకొస్తావా కైలాసానికి నీతో పాటు పోయిగాను అది. అంటే ఆయన పక్క పక్కన చూసావా ఎంతమంది భక్తులు వచ్చారు, ఒక్కడు నా మీద జాలి చూపించాడా? కానీ ఆవిడ నా కన్న తల్లిలాగా మా అబ్బాయి ఎక్కడ ఏమైపోతాడో చలికి వణికిపోతాడని, తాను చచ్చిపోతున్నా సరే నిజంగా ఆ బొంత లేకపోతే ఆవిడ చచ్చిపోతుంది కదండి, ఆవిడ కప్పుకునే బొంతది పాపం, ఆ బొంత నా మీద కప్పింది, అది భక్తి అంటే భక్తులకి నేను చిక్కినట్టు ఎవరికి చిక్కను అన్నాడే. దీనినే మన దూర్జటికీశ్వరుడు కాళహస్తీశ్వర మార్గంలో ప్రాతలు మీద కప్పిన కృపామతి నోర్చితి అంటాడు. పాత బుట్టలు మీద కప్పితే దయతో ఓర్చుకున్నావయ్యా అన్నాడే ఈ కథ. పాత గుంట కప్పి ఆవిడ కైలాసానికి వెళ్ళిపోయింది. వెళ్ళడం కాదు, శివుడు పార్వతిని పిలిచి, పార్వతి నా భక్తురాలు పాత బొంత కప్పింది, మా అమ్మ స్థానం ఇస్తున్నాను, అంటే నీకు అంతగాదు, ఈ రోజు నుంచి మనకి నైరుతి దిక్కులో ఇల్లు కట్టి నువ్వు ఆవిడకి రోజు పొద్దున దండం పెట్టన్నాడు. ఆయన ఇప్పటికి కూడా కైలాసంలో అత్తగారి స్థానంలో ఉందిట, పెంటగుంట కప్పిన ఆవిడకి అత్తగారి స్థానం వచ్చింది. రేపు మీరందరూ కంటగుంటలు కప్పండి. ఆవిడ ఆ బిర్రి అమాయక భక్తి అని చెబుతున్నాను, అందుకు చెబుతున్నాను. ఆవిడ దగ్గర ఏమీ లేదు కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఎంతమంది మనస్సు ఇవ్వగలుగుతున్నాం కాబట్టి జ్ఞాన వైరాగ్య యోగముల కంటే సులభమైనది ప్రేమతో ఈశ్వరుడికి మనల్ని మనం సమర్పించుకోవడం, ఆయన కథలు భక్తితో వినడం. అసలు ఈ పురాణ కథలు వింటూ ఉంటే ఆనందంతో కన్నీళ్లు కార్చేవాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తున్నారండి. దిగ్మనుమహర్ అంటే కొన్ని ఎన్ని పురాణాలు చెప్పినా అసలు అది వాళ్ళు నవ్వుతాడో తెలియదు, ఏడుస్తాడో తెలియదు, అర్థమవుతో తెలియదు, అలా బీసుకుపోయి కూర్చుని ఉంటాడు. వాడికి భక్తి లేదు, ముక్తి లేదు, విరక్తి లేదు, ఏ శక్తి లేకుండా అయిపోతాడు. కానీ తన్మయత్వంతో పరమాత్ముడి కథలు వింటున్నప్పుడు శరీరం పులకించిపోతూ ఉండగా, గగురుపాటు వస్తూ ఉండగా, నేను కూడా చెన్నమ్మలాగా ఆ పరమేశ్వరుడికి దగ్గరవ్వాలి, నేను ఆ పరమాత్మలో ఐక్యమైపోవాలనే కోరికతో వింటే ఇలాంటి కథలు వాడు ఈ జన్మలోనే మోక్షం పొంది తీరుతాడు. నేను చూశాను అలాంటి వాడిని. మరి ఏలూరులో కిరాణం ప్రదర్శనలో పెట్రోల్ బంక్ ఉంది. మేము కొంతకాలం ఈ పీఠ స్థాపనకు ముందు అపార్ట్మెంట్ కొనుక్కుని అందులో ఉండేవాడిని. నా కాలి కింద వాడు ఉండేవారు, వాళ్ళ నెత్తి మీద నేను ఉండేవాడిని. ఆ ఇంట్లో ఆయన రాముడి గారి తల్లి మంచం మీద పడిపోయి చచ్చిపోతుందని డిక్లేర్ చేశారు. ఆల్మోస్ట్ అలా కోమాలో వెళ్ళి 16 రోజులుగా ఉంది, ఇంకొక అరగంటలో చచ్చిపోతుందంటే నన్ను పిలిస్తే వెళ్ళి ఆవిడ చెవిలో ఒక నామం చెప్పానండి. ఆశ్చర్యం, మీరు కావాలంటే ఈసారి ఏలూరు వచ్చినప్పుడు అడగండి ఆయన. ఒక్క దెబ్బకి ఇలా కురిక్కి పెళ్ళి వచ్చింది. 11 ఏళ్ళు బతికింది ఆవిడ తర్వాత. ఆ 11 ఏళ్ళు రోజు ఈ నామస్మరణే చేసుకోలేదు ఆవిడ. ఇప్పుడు కూడా ఉందో లేదో ఇంకా పూర్తిగా తెలియదు. 11 ఏళ్ల క్రితం జరిగింది కాబట్టి నాకు 2001 అంటే 11 ఏంటి 14 ఏళ్ళు అని చెప్పి కిలారం ప్రదర్శన పెట్రోల్ బంక్ అనమాట. ఎన్ని ఆశ్చర్యాలు ఉన్నాయి ఈ సృష్టిలో తెలుసా? భక్తితో మనం ఉచ్చరిస్తే, భక్తితో భగవంతుని కథలు వింటే, నమ్మితే ఫలితం వచ్చి తీరుతుంది. ఎటు వచ్చేటి పైన ఇవన్నీ నిజమేనంటారా? ఈ వింటున్నప్పుడు నమ్మకం ఉంటుంది చాలా మంది. ఇంటికి వెళ్ళాక అనుమానం వస్తున్నారు, ఈయన నిన్ను చెప్పాడు ఇదంతా నిజమా కదా, ఎందుకు వచ్చింది అని అన్నీ వెళ్ళావా పునర్మూషికో అంతా పోయినట్టు. అందుకే దీనికి పురాణ వైరాగ్యం అని పేరు. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని. ఒక పిల్లానికి అన్నప్పుడు ఈ బాధ పట్టుకోలేక చిచ్చి ఇంక పిల్లలు కనకూడదు అనుకునేవారికి పూర్వం, ఇప్పుడంటే అసలు అనుకోవడానికి అవకాశాలు లేవులేండి. అందువల్ల ఇక బాబోయ్ పిల్లలు కనకూడదు అనుకున్నా మళ్ళీ మామూలే కనేవారు. అది ప్రసూతి వైరాగ్యం. ఇంకా శ్మశాన వైరాగ్యం, ఎవడన్నా మన కళ్ళ ముందు శ్మశానంలో తగలడిపోతుంటే ఈ శరీరం అంతే కాలిపోతుంది అనుకుంటాడు, చిచ్చి అనుకుంటాడు. మళ్ళీ ఇంటికి రాగానే పూరి కూడా చేసేవా. శ్మశానం నుండి ఇంటికి రావడంతో మొత్తం మర్చిపోతాడు అనమాట. ఇది శ్మశాన వైరాగ్యం. ఇక పురాణ వైరాగ్యం, ఈ పురాణం వింటున్నప్పుడు గురువు గారు చెబుతున్న కథలో ఉన్న పాత్రలాగా మనం అయిపోవాలి, ఏమైనా సరే ఈ జన్మలో విముక్తి పొందాలనిపిస్తుంది. ఈ పురాణ స్వస్తి అన్నది దురుకోగానే పరిగెత్తి వెళ్ళిపోవడం, తీర్థం తీసేసుకుని కారు ఎవడబడే దోసుకుపోవడం, ఈవన్న వాటి ఈ మూడు బంధాల్లో విచిత్రమైనది. కానీ ఎప్పటికైనా ఒక్క భక్తి మార్గంతో మాత్రమే పరమాత్మని పొందగలము. అందుకనే వైవస్వతమును శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనప్పుడు యవన స్తోత్రం చేశాడు, శ్రేయమును కురియు భక్తిని చేయక, అందరికీ శ్రేయస్సుని ప్రసాదించే భక్తి మార్గాన్ని విడిచిపెట్టి కేవలం బోధసిద్ధికి తపమున్ చేయుట విఫలము. అనవసరంగా ఇతరులకు బోధించడానికో లేదా మరో దానికో తపస్సు చేయడము విఫలము, వ్యర్థం అన్నాడు. భక్తి లేని తక్కిన మార్గములు వ్యర్థము. ఎలాగా అంటే నాణ్యథా స్థూల తుషావఘాదినాం, పొల్లు పట్టుకొచ్చి దంచితే బియ్యం కింద వస్తుందా? మనకి బియ్యం రావాలంటే వడ్లని దంచాలి, అప్పుడు ఆ ఒడ్డు గింజల్లో నుంచి బియ్యం గింజలు వస్తాయి. అసలు వడ్లలో పొల్లు ఉంటుంది కదా, పొర ఇలా తూర్పార పట్టేవారు, అప్పుడు ఆ పొల్లు అంతా పక్కకు వచ్చేది. ఆ పొల్లు ఎంత ఉన్నా ఎంత దంచినా ఒక్క గింజ కూడా రాదు. పిసిరు కొట్టాడు దగ్గర నుంచి ఒక్క పైసా బయటికి రానట్లుగా పొల్లులో నుంచి ఒక్క గింజ కూడా బయటికి రాదు. అందువల్ల పొల్లును దంచితే ధాన్యం ఎలా రాదో, భక్తి లేని తక్కిన మార్గముల తోలికి వెడితే మోక్షం అలా రాదు, జ్ఞానం అలా రాదు, భగవత్ సాక్షాత్కారం పొందలేడు. అందుకని తెలుగులో ఆయము చేకురుని తలప అధికం బైనన్, పొల్లున ఆయము చేకురుని తలప అధికం బైనన్ అన్నారు. అన్నిటికంటే భక్తి మార్గం ముఖ్యం అని భగవంతుడిని ధ్యానించి నీకు భక్తుడనై శాశ్వత మోక్షం పొందాలనుకుంటున్నానంటే శ్రీహరి అన్నాడు, అంత తేలిక అప్పుడే మోక్షం రాదు నాయన, ఎంతో వైరాగ్యం కావాలి దానికి. నారదుడిని నాకు ఒక శిష్యుడు ఉన్నాడు, నీకు తెలుసు కదా, నారదుడే ఒకప్పుడు ఒక యుగంలో నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటాను, నాకు పిల్లనివ్వని అడిగాడు. కాబట్టి సంసార బంధమును హఠాత్తుగా విడిచిపెట్టి వెడితే నువ్వు మళ్ళీ భ్రష్టుడు అవుతావు, కాబట్టి సంసారంలో ప్రవేశించు. వివాహం చేసుకుని పిల్లల్ని కని భూమండలాన్ని ఒక అన్వంతర మన్వంతర కాలం పరిపాలించి అప్పుడు వైగిరా అనగానే వైవస్వతుడు, కాదు స్వామి నాకు ఏమైనా సరే మోక్షం అయ్యి అన్నాడు కొంచెం మొండిగా. లేదు నాయన, నీకు నారదుడి గురించి చెప్పారు కదా విని అన్నాడు. నారదుడు ఎలా బొట్లో పడ్డాడండి అన్నాడు ఆయన. ఒకప్పుడు నారదుడు నేను కృష్ణావతారంలో ఉన్నప్పుడు నా నగరానికి వచ్చాడు ఆయన. వచ్చి పదే పదే నేను కామాన్ని జయించాను, కామాన్ని జయించాను అన్నాడు. కృష్ణుడి దగ్గర ఎవరు డప్పాలు కొట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. పదే పదే నేను జయించాను జయించానంటే పదిసార్లు అనకన్నట్టు ఈయన. ఆయ్ అన్నాను, కృష్ణ నీకు వల్లే ఎంతమంది పెళ్ళాల వ్యామోహంలో పడటానికి నేను మానవుణ్ణి కాదు అన్నాడు దగ్గర కృష్ణుడిని, ఆయన్నే తిప్పాడు. దాంతో ఆయన చిరునవ్వు నవ్వాడు, పక్కకి తప్పుకున్నాడు. ఇక చూడండి ఆ పక్కనే ఆ క్షణం నుంచి వీడి మనస్సులో బాయి ప్రవేశించింది. రెండు గుర్తుపెట్టుకోండి, ఆత్మస్థుతి చేస్తే అమ్మవారి శక్తి మనలోంచి బయటికి వెళ్ళిపోతుంది మనల్ని మనం పొగుడుకుంటే. పరనింద చేస్తే మన దగ్గర ఉన్న మంత్రశక్తులు తపశ్శక్తులు నశిస్తాయి. ఇతడు రెండూ చేయడం వల్ల అప్పటి వరకు ఆకాశంలో ఎగరగలిగే ఇతని మహామహిమ పోయింది అమ్మవారి శక్తి. పరనింద చేసి శ్రీకృష్ణను స్త్రీలోనుడు అన్నాడుగా కృష్ణుడిని పట్టుకుని, దాంతో సమస్తమైన శక్తులు ఉడిగిపోయి మానవుడైపోయాడు. మానవుడైపోయి కృష్ణ నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది, ఈ ద్వారకానగరంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్క మంచి సంబంధం చూసి పెళ్లి చేయవా అన్నాడు కృష్ణుడిని. ఓ పని చేయవయ్యా, ఈ ద్వారకానగరంలో నేను లేని ఇల్లు చూసుకుని ఆ ఇంట్లో ఉన్న పిల్లలు పెళ్లి చేసుకున్నాడు. పాప ఈయన ఏం చేశాడు, ఆ రోజు నుంచి ద్వారకానగరంలో ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టేవాడు. ఏ ఇంట్లో చూస్తే ఆ ఇంట్లోనే కృష్ణుడు ఒక ఇంట్లో పాలు పిచ్చుకుతూ, ఒక ఇంటిలో నవ్వు ఒక ఇంటిలో తిట్టు ఒక చోట వెక్కిరించు, ఒక ఇంట్లో నవ్వుతాడు, ఓ చోట వెక్కిరిస్తాడు, ఓ చోట ఏమో ఆడుతాడు, ఓ చోట పాడతాడు, ఓ చోట భార్యకి చెడేస్తాడు, ఓ చోట పేరు కుక్కుతాడు, ఓ చోట చీర కడతాడు, ఓ చోట ఇస్త్రీ చేస్తున్నాడు. ఏ ఇంట్లో చూస్తే ఆ ఇంట్లో నీరు కనబడతాడు. ఒళ్ళు మండిపోయింది. నన్ను ఎంత మోసం చేస్తావే కృష్ణ అంటే నేనేం చేయనయ్యా, నేను లేని ఇంట్లోకి వెళ్ళు అన్నట్టు. అప్పుడేం అర్థం కావాలి కదండి సర్వాంతర్యామి అని. ఈ క్షణంలో ఇక్కడ ఉంటున్నాడు, ఆ క్షణంలో అక్కడ ఉంటున్నాడు, ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఎలా ఉంటున్నాడు, అదే సర్వాంతర్యామిత్వం అండి. చివరికి ఈయన ఒక అడవికి వెళ్ళాడు. పెద్ద కథ అయినా క్లుప్తంగా చెబుతాను, ఎందుకంటే మార్కండేయ పురాణం ఒక అసాధారణ గ్రంథం అది. ఒక అడవిలో ఒక మాయా స్వరూపిణిని పట్టుకున్నాడంటే హరిమాయ ఉంటుంది, వైష్ణవ మాయ. ఈ మాయ చాలా ప్రమాదకరమైంది. ఆ మాయ ఒక స్త్రీ రూపంలో వీడిని పట్టుకుంది, ఆ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఏడాది కోడి చొప్పున ఏకంగా 12 మంది పిల్లలు పుట్టారు వాడికి. ఏకంగా ఈ పిల్లల్ని పెంచడం కోసం ఎన్ని ఏతలు పెట్టాడు అనుకుంటారు? పురాణాలు చెప్పాడు, హరికథలు చెప్పాడు, అవి చెప్పినప్పుడు డబ్బులు తెస్తూ ఉంటే దొంగలు ఎత్తుకుపోయేవారు. చివరికి వ్యవసాయం చేస్తే వ్యవసాయం పాడైపోయింది, అప్పుకు తీసుకొస్తే ఆ అప్పు షావుకారు చిత కొట్టాడు. చివరికి దొంగతనం కూడా చేశాడు పిల్లలు పోషించగలిగి. నారదుడు కూడా ఏం చేస్తాడు మరి పాపం, దొంగతనం చేశాడు. చివరికి చితక్కొట్టేశారు వాళ్ళు, బాగా బాధలు పడ్డాడు. నిజంగానండి కొన్ని కొన్ని పద్యాలు ఉంటాయి. ఒకప్పుడు పెంగడి నాగేంద్రరావు గారు ఈ శ్రీకృష్ణ మాయ అని ఒక చిన్న నాటకం రాశారు, అందులో ఒక పద్యాన్ని మహానుభావుడు ఘంటసాల పాడాడు. పెళ్లి చేసుకొని చేసుకోనని కూడా సంసారంలో ప్రవేశించాడు ఆయన. తపమో శ్రీహరినామ సంస్మరణమో త్రైలోక్య సంచారమో జపమో యోగమో గానమో భువన రక్షాదక్ష నైపుణ్యమో ఎప్పుడు వీడని బ్రహ్మచారిని నను హింసించి మీరెల్లరూ విపరీతం బగు వర్ణ సంకరపు పెండ్లి చేసుకొమ్మందురే చివరికి ఒక పోయేదాన్ని చేసుకున్నారే నేను ఎప్పుడు జపం చేసుకునేవాడిని లేదా హాయిగా హరినామస్మరణ చేసుకునేవాడిని మూడులోకాలు తిరిగేవాడిని భువనాన్ని రక్షించేవాడిని అటువంటి నన్ను హింసించి మీరంతా పిల్లలు పెళ్లి చేసుకోమంటారా అన్నట్టు ఆవిడ గౌగులించుకునేవాడి పైగా. సరే నారాయణ పడ్డాడు చెట్ట చివరికి ఒక రోజున వీడి పిల్లలందరికీ ఒక దరిద్ర రోగం పట్టుకుంది. అదొక మసూచికం లాంటిది, అమ్మవారు కోయడం లాంటిది. అప్పుడు ఆ చుట్టుపక్కల కోయేవాళ్ళు వచ్చి ఈ పిల్లలందరూ చచ్చిపోతున్నారు, రోగంతో ఉన్నారు, వీళ్ళకి అమ్మవారికి మొక్కుకొని మేకలు బలిస్తే సరి అవుతుంది అన్నాడు. కోయేళ్లలో కూడా కుర్రో కుర్ర నడుస్తాడు వాడు, అప్పుడు హాం పట్టు మాంత్రికులు ఉంటాడు కోయి వాళ్ళ దగ్గర కూడా, ఎవడి స్థాయిలో వాడు మాంత్రికులు ఉంటారులేండి. అందుకని హాం పట్టు మాంత్రికుడు ఈ పిల్లవాడు బాగుపడాలంటే అమ్మవారికి మేకపోతూ బలిపండి అన్నాడు. వెంటనే నారదుడు పట్టుకొచ్చి వాళ్ళ ఆవిడ వాళ్ళ మామగారు ఓ మేకను తీసుకొచ్చి వాడి చేతిలో కత్తి పెట్టి ఇది అమ్మవారి విగ్రహం, ఈ మేకపోతుని బలించి మీ పిల్లలు బాగుపడతారన్నారు. వీడేమో మతిపోతుంది నారదునికి, ఎంత చెడ్డ సంసారంలో ప్రవేశించినా నారదుడు అనే ఒక స్పృహ ఉంది ఆయన ఇంకా. అందుకని నా పిల్లలు బాగుపడడం కోసం అమ్మవారికి ఒక జంతువుని బలిస్తానా, నేను ఎవరు బాగుపోయి అన్నాడు. నీ కొడుకులు చచ్చిపోతుంటే మేకపోతు గురించి ఆలోచిస్తావేమిట్రా, నీ పిల్లలు ఎక్కువ పోతు ఎక్కువ అంటే నా పోతైనా ఒకటే పిల్లలైనా ఒకటే అన్నాడు. బలాత్కారంగా చేతికి కత్తినిచ్చారు. తీరా కత్తితో చంపబోతుంటే ఆ మేకపోతులో కృష్ణ పరమాత్మ కనబడ్డాడు ఆయనకి. ఉడికిపోయి నేను చంపనని ఆ మేకను వదిలిపెట్టి మీరు చచ్చినా పర్వాలేదు, నా పెళ్ళం చచ్చిపోయినా పిల్లలు చచ్చిపోయినా నేను మాత్రం మేకను బలివను అన్నాడు. అక్కడ నిలబడ్డాడు ఇంత మాయలో కూడా అలా అన్నాడో లేదో మొత్తం వాడి కుటీరం తగలబడిపోయింది. నారదుడు రోడ్డు నుంచి వచ్చిందిగా మరి వాక్కు, నా పిల్లల పెళ్ళం బిడ్డలంతా చచ్చిపోయినా బలివను అన్నాడు. ఆ మాట వల్ల కుటీరం తగలబడి మొత్తం వాడు కాలి గూడిదిగిపోయారు. అప్పుడు వాడు ఏడుస్తూ ఉంటే ఓ బ్రహ్మచారి వేషంలో వచ్చి శ్రీకృష్ణుడు ఎందుకు ఏడుస్తూ ఉన్నాడు, నా మాయ నా పెళ్ళం చచ్చిపోయింది పిల్లలు చచ్చిపోయారంటే పిచ్చాడ నువ్వే కదా వాడు చచ్చిపోయినా పర్వాలేదు అన్నావు అన్నట్ట, ఏదో మాట వరసకాలం అంటే చచ్చిపోవలసిందేనా అన్నాడు మళ్ళీ ఈయన. అందుకే మాట వరసకు కూడా చిటికి మటికి తిట్టకూడదు అలా, మరి ఓ చిటికి మటికి పెళ్ళాన్ని చావు అనకూడదు, ఒక్కోసారి వికటిస్తుంది కూడా. ఇప్పుడు అతడు చిరునవ్వు నవ్వి, నాయన నువ్వు మాయలో ఉన్నట్టున్నావు, ఒక్కసారి ముందు అందులోకి వెళ్ళి ఆ చెరువులో స్నానం చేయి అన్నాడు. దేవీ భాగవతంలో కూడా అద్భుతంగా ఉంటుందండి ఈ కథ. అందుకే పురాణాదులు గొప్ప జ్ఞానాన్ని వైరాగ్యాన్ని బోధిస్తాయి. ఇప్పుడు ఆయన దుఃఖం నుంచి బయటపడడానికి శ్రీకృష్ణుడు భిక్షుక రూపంలో చెప్పగా ఆ పక్కనే ఉన్న చెరువులో దిగి స్నానం చేశాడు. స్నానం చేయగానే అప్పటిదాకా ఉన్న మాయంతా వదిలించాడు కృష్ణుడు. ఇప్పుడు మాయ పోయి పైకి వచ్చాడు కదా, అప్పుడు వాడికి అర్థమైంది ఇదంతా ఒక కళ లాంటిది అని. నేను అహంకారంతో ఉన్నాను, అందువల్లే శ్రీకృష్ణుడు స్త్రీలోనుడు నేను కాదు అనుకున్నాను. ఎప్పుడైతే నేను గొప్పవాడిని అన్నిటినీ జయించాలనుకున్నామో అప్పుడు ఆ వాయులో పడిపోయి అదే మనకు అంటగడతాడు పరమాత్మ. కాబట్టి ఎప్పుడు మనం దేనిని జయించాం అనుకోవద్దు, నేను గొప్పవాడిని అయిపోయాను, మాయని జయించాను, లేకపోతే ఆఖరిని జయించాను, ఆఖరిని జయించాను అనండి, వెంటనే మీకు ఆకలి వేస్తుంది. ఎప్పుడు ఆ వాడు టిఫిన్ పెడతాడా అనిపిస్తుంది అనమాట. నేను బాగా గొప్పవాడిని అనుకోండి వెంటనే అసంపాదాలని పోతాం. ఇది సృష్టి రహస్యం. కాబట్టి మాయని జయించడం కష్టం నాయనా, నారదుడే సంసారంలో ప్రవేశించి కష్టాల పాలయ్యాడు, కాబట్టి నువ్వు కొంతకాలం పాటు భూలోకంలో ఉండు అనగా అప్పుడు వైవస్వతుడు ఆయన మాట ప్రకారంగా పరమ పూజ్యుడైన విశ్వకర్మ వంశంలో పుట్టిన ఒక కన్యామణిని వివాహం చేసుకుని తద్వారా ఇక్ష్వాకు మొదలైనటువంటి నాభావుడు దృష్టుడు 10 మంది కొడుకులు పుట్టారు. ఆ వైవస్వత మనువు యొక్క వంశమే ఇవాళ మనకి సూర్యవంశము, యక్ష్వాకు వంశము, వైవస్వత మనువు సూర్యవంశం అని పిలువబడింది. వైవస్వత మనువు దగ్గర వరుసగా 10 మంది కొడుకులు, అందులో ఇక్ష్వాకు ఎంత గొప్పవాడో తెలుసు కదా. ఆ వంశంలోనే రామచంద్ర ప్రభు పుట్టాడు, హరిశ్చంద్రుడు పుట్టాడు, యయాతి మహారాజు గారు లాంటి ఎంతో మందికి ఈ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు స్ఫూర్తి అయ్యారు. ఈ విధంగా ఇక్ష్వాకు వంశానికి మూలకారకుడైన పరమాత్మ స్వరూపుడు వైవస్వతుడు 43,20,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా ఊర్ధ్వలోకం నుంచి కూడా పరిపాలిస్తున్నాడు. అతడు సప్తమమును, నాయనా ఇప్పుడు ఆ మనువు కాలంలో ఉన్నాం. అందుకే సంకల్పంలో రోజు ఏం చెప్పుకుంటున్నాం మనం, వైవస్వతమన్వంతరే. ఇప్పుడు మనం ఆ మనువు గారి పరిపాలన అనమాట. ఆయన ఎదురుగుండా ఉండడు, సూక్ష్మరూపంతో మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయన రాసిన స్మృతికి మనుస్మృతి అని పేరు. అందులో చెప్పినట్టుగా నడుచుకోవడం ఇవాళ మన ధర్మం. ఆయన చెప్పినవేవి, సంకల్పం చెప్పుకుని అర్చన చెయ్యి, సూర్యోదయ సమయానికి లే, సంధ్యావందనాదులు చేసుకో, జుట్టును ఎట్టు ఎప్పుడు పడితే అప్పుడు గరబోసుకుని తిరక్కో, అలా తిరిగితే నిన్ను భూత ప్రేతాలు పట్టుకుంటాయి, ఇవన్నీ చెప్పింది ఆయన అనమాట. కాబట్టి మనుస్మృతి తప్పక మనం జాగ్రత్తగా పాటించవలసింది. ఈ మధ్యన ఒకళ్ళు అడిగారు, ఎప్పుడు జుట్టు విరబోసుకుపోస్తున్నామండి, కానీ అలా విరబోసుకోకుండా ఉండలేని పరిస్థితిలో ఉన్నాం, కాబట్టి గుళ్ళోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? అప్పుడన్నా రబ్బర్ బ్యాండ్ ఎట్టుకు తెలియన్నాను, మరి ఏం చేస్తాం, నాకు దండం పెట్టేటప్పుడు నీ జుట్టు వచ్చి నా కాళ్ళకి నా ఒంటికి తగిలితే నాకు కూడా కొంచెం చికాకుగా ఉంటుంది కనుక నమస్కారం చేసినప్పుడు చాలా యాత్రగా ఉంటుంది. దానివల్ల అప్పుడైనా కనీసం ఒక బ్యాండ్ కట్టుకుని నాకు బ్యాండ్ ఎక్కువ తల్లి అని సరే ఏం చేస్తాం. సూక్ష్మధర్మాలు ఇవి, కాల ప్రభావాన్ని బట్టి ఏది ఏమైనప్పటికీ సాధ్యమైన వరకు ఆచార వ్యవహారాదులు సమస్త లోకాలకి శుభాలను కలిగిస్తాయి. ఆయన సప్తమ మనువు, ఆయన వంశమది అని చెప్పగా ఇప్పుడు అష్టమ మనువు గురించి చెప్పమన్నాడు క్రోష్ఠుకి మార్కండేయుడు. ధర్మపక్షులు జయమిరిగి చెబుతున్నాయి. అప్పుడు ఆయన చెప్పాడు, సార్వోచిష మనువు కాలంలో ఒక గొప్ప వ్యక్తి ఉండేవాడు, ఆయన పేరు సురథుడు. ఆయన సూర్యోపాసకుడు, సూర్యుడి గురించి చాలా విన్నాడు. ఆయన సూర్యభగవానుడి మహిమ వల్ల ఆరోగ్యం వస్తుంది అని విన్నాడు. ఒకప్పుడు ఈ సురథుడనే రాజుగారు వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన గురుకులంలో కూర్చుని భక్తితో ఆయన్ని పూజించి నాకు సూర్యుడి మహిమ చెప్పండి అన్నాడు. సప్తశతి రేపే అవుతుంది, వాడు కేవలం ఇంకా సూర్యమహిమే ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. సూర్యమహిమ అంటే ఆరోగ్యం ఇచ్చున్నది అని అర్థం అనమాట. శ్రద్ధగా వినాలి ఇటువంటి వాటిని. ఎంత శ్రద్ధగా వింటే అంత తగిన ఫలితం వస్తుంది. పూర్వం నిష్కళంక రాజ్యాన్ని రాజ్యవర్ధనుడు ఒక రాజు పరిపాలించాడు. ఈ రాజ్యవర్ధన మహారాజు గారికి భార్య ఉన్నది, చాలా అందగత్తె, ఆవిడకి మానిని అని పేరు. ఇద్దరు ఐకవత్యం అంటే వాళ్ళ దగ్గరే చూడాలట. రాజుగారు ఎక్కడికి వెళ్ళినా పక్కన భార్య లేకుండా వెళ్ళేవాడు కాదు. కొంతమంది చాలా ప్రేమగా తిరుగుతారండి అలాగా. పురాణానికి భార్యాభర్తలు కలిసి వస్తారు, భోజనానికి కలిసి వెళ్తారు. అరుంధతి వశిష్ఠులు అటువంటి వాడు. ఇంకా లోపాముద్రాగస్థులైన అప్పుడప్పుడు కొంచెం విడిగా వెళ్ళేవారు, కానీ జీవితంలో అరుంధతి వశిష్ఠులు ఒక్కసారి కూడా విడిగా వెళ్ళలేదు ఎక్కడికి, కలిసి వెళ్ళేవారు. శివుడు తన పెళ్లికి సప్త ఋషులను తలచి అరుంధతి సంయుతముగా అంటాడు. అరుంధతితో పాటు సప్త ఋషులు పిలిచాట. ఒక్క వశిష్ఠుడు మాత్రం అరుంధతి లేకుండా రాడు, అరుంధతి వశిష్ఠుడు లేకుండా వెళ్ళదు. అలా అతుక్కుని వెళ్ళాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు ఎక్కడికి వెళ్ళి ఇక మీద పురాణానికి వచ్చేటప్పుడు మూడు పెళ్ళలు ఇద్దరు రావాలి. భర్త రానంటే చెవుచ్చుకు రాకు రావాల్సిన బాధ్యత లేడీస్ది. లేడీస్ రావనంటే జాగ్రత్తగా చీర చెంగుని, చీర చెంగు అనడానికి వీలేదు, చున్నీ పుచ్చుకు రాకు రావాల్సిన బాధ్యత వీలు. ఏదో ఒక గిన్నెని పట్టుకుని మొత్తం మీద. కాబట్టి భార్యాభర్తలిద్దరూ కలిసి పక్క పక్కన కూర్చుని అలా వింటూ ఉంటే అసలు ఎంత ఉత్సవంగా ఉంటుందని చూడడానికి మాబోటి వాళ్ళకి అమ్మాయ పార్వతీ పరమేశ్వరులా లక్ష్మీనారాయణులా అనిపిస్తుంది. ఛాయామార్తాండులు అనడానికి వీల్లేదు, కానీ అలాంటి వాటి కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మొత్తం మీద దంపతులు ఐకవత్యంతో ఉండి తీరాలి అంటే దానికి ఉదాహరణ మానినీ రాజ్యవర్ధనులు. అత్యంత ప్రీతిగా బతికేవారు వాళ్ళిద్దరు కూడా ఎక్కడికెళ్ళినా సరే. కొంతకాలం రాజుగారు పరిపాలన చేశాడు. ఆ రోజుల్లో ఆయువు ఎక్కువ కదా, 10,000 సంవత్సరాల పరిపాలన సాగింది ఆయనకి. ఓ రోజు శనివారం వచ్చింది పొద్దుటే, మానిని ఆయన ఒళ్ళంతా నూరు నూరి బాగా పూసి నెత్తి మీద కూడా నూరి పెట్టి, పూర్వం తైలాభ్యంగము అనేవారు దాన్ని, అంటే ముందు నూరి రాసి ఆ నూరితో వీడు బాగా నానాక నెత్తి మీద కూడా బాగా టింగ్ 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 అని వంతనా చేసి, అంటే జుట్టు ఉంటేను లేకపోయినా వంతనా చేసుకుంటే బాగానే ఉంటుంది వేరే విషయం, కానీ మొత్తం మీద బాగా ఈ తైలం రాసి ఆ తర్వాత నానాక అప్పుడు తలంటి స్నానం చేయించేవారు. దీనికి తైలాభ్యంగం అని పేరు. ముఖ్యంగా శనివారం నాడు ఇచ్చేస్తే చాలా మంచిది. అందుకని ఆవిడ ఏం చేసిందంటే ఒక శనివారం నాడు అలా తైలం పెట్టి బాగా అభ్యంగన స్నానం చేయించడం మొదలెట్టింది. అలా చేస్తున్నప్పుడు నూనె రాసి రాసి హఠాత్తుగా ఏడవడం మొదలెట్టింది. మామూలు ఏడుపు కాదు, భోరుమని ఏడ్చింది. ఈయనకి మతిపోయింది, మానిని మన వివాహమయ్యి 1,000 సంవత్సరాలు గడిచింది, ఏనాడు నువ్వు కంట తడిపెట్టడం నేను చూడలేదు, ఒక్క కోరిక కూడా కోరలేదు నన్ను, అసలు కోరకుండా నేను కూడా నీ మనస్సు తిరిగి ప్రవర్తించి నీ కోరికలు తీర్చాను, ఆదర్శ దంపతుల్లో బతికాం, 10 మంది పిల్లలు మనకు పుట్టారు, హాయిగా సుఖంగా సంసారం సాగుతోంది, హఠాత్తుగా ఏడుస్తున్నావు, ఏం గుర్తుకొచ్చింది అంటే చెప్పలేదండి అని మళ్ళీ ఏడుస్తుంది. ఈయన ఒడికిపోయాడు ఒక క్షణం కాదు. ఎందుకంటే ఆవిడ అంతలా ఏడవడం ఎప్పుడు చూడలేదు. అసలు ఆవిడ ఏడవడమే ఎరగడు. ఇప్పుడు ఇంతలా ఏడుస్తుంది పైగా. అందుకని చెప్పైనా ఏడు, ఏడ్చైనా చెప్పు. నువ్వు ఏమి చెప్పకపోతే నా మనస్సు కూడా గాబరా పడుతుంది, గుండె ఆగిపోయేటట్టుంది. చెప్పవా భార్యమని బతిమాలుగా బతిమాలుగా, రాజేంద్ర ఏమి చెప్పుదు నీ శిరం ఉన్న ఒక్క నరగా అంచితి నీ. మహారాజా ఏం చెప్పమంటారండి, మీ నెత్తి మీద వెంట్రుకల్లో ఒక్క తెల్ల వెంట్రుకు కనబడింది, అందుకు ఏడుస్తున్నాను. ఈయనకి వదిపోయింది. తల వెంట్రుకలు అన్నాక అందులో ఒక్క వెంట్రుకు తెల్ల పెడితే దీనికి ఎందుకు ఏడుస్తున్నామంటే అక్కడ అది కాదు ఆవిడ బాధ. ఇన్నాళ్ళు నల్లగా ఒత్తుగా ఉంది మీ జుట్టు, ఇప్పుడు తెల్లబడింది అంటే క్రమంగా పూర్తిగా తెల్లబడుతుంది. మీకు ముసలితనం వస్తుంది అనగా మీరు మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నా భర్త ముసలాడే చచ్చిపోతాడనే మాట నేను తట్టుకోలేకపోతున్నాను. కొంతమంది భార్యలు ఏంటో మొగుడు ముసలాడైతే తట్టుకోలేదు, వీడు ముసలాడలేదా సరే. కానీ ఇప్పుడు ఆవిడకి ఆవిడకి అదే ఇంచుమించుగా వయసు వస్తుంది కదా. అయినా సరే నా భర్త ముసలివాడైపోతున్నాడు, మరణిస్తాడేమో అని బెంగా మీరు లేనిదే ఉండలేను. సాధ్యమని అయిన భార్య తన భర్త ముసలివాడైతే తట్టుకోగలదా అంది. అప్పుడు ఆయన వెర్రిదాన, భూమి మీద పుట్టడం, పుట్టిన తర్వాత పెరగడం, పెరిగిన తర్వాత వార్ధక్యం రావడం, వార్ధక్యం అయ్యాక శరీరం విడిచిపెట్టడం అనే ఈ నాలుగు అవస్థలు ఎవరికైనా తప్పవు. ఎంత బాగా చెప్పాడండి శంకరాచార్యుల వారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాయి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. అందుకని గోవిందుని భజించాలి. తల్లి గర్భంలో ప్రవేశించడం, పుట్టడం, ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం చేయవలసిన కర్మకాండాలు నిర్వహించడం, సుఖమో దుఃఖమో అనుభవించడం, మళ్ళీ శరీరం విడిచిపెట్టడం, ఇవన్నీ ఒక చక్రం తప్పదంతే.
మృత్యుర్జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్ద శతాంతేవ మృత్యుర్వై ప్రాణినా ధ్రువం.
పుట్టిన ప్రతివాడికి మృత్యు మరణము, ప్రాణిన ప్రాణికి ధ్రువం తప్పదు. ఆ మృత్యు ఎటువంటిది అంటే జన్మవతాం వేర దేహేన సహజాయతి, పుట్టుకతో పాటు వస్తుంది. ఒక మానవుడు పుట్టాడు అంటే ఒక జీవి పుట్టిందంటే ఈ జీవితో పాటుగా వాడి చావు కూడా పుడుతోంది. మనం పుట్టాడని సంతోషిస్తున్నాం కానీ వాడి వెనకే ఉంది, కాచు కూర్చుంది మరణం తెలియదు. ఈ మరణము అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవ నూరేళ్ళకైనా సరే మరణం తప్పదు. ఒక్కొక్కప్పుడు ఈ మానవుడు మరొక శరీరాన్ని సిద్ధంగా ఉంచుకున్నాక అప్పుడు ప్రాణం విడిచిపెట్టి అందులో ప్రవేశిస్తూ ఉంటాడు. దానికి యాతనా శరీరం అని పేరు. పరమ పాపాత్ముల్ని తీసుకుపోవడానికి యమకింకరులు ఇక్కడికి వస్తారు. రాగానే ఏం చేస్తారట, వీడి కోసం ఒక నల్లని దుబ్బులాగా బలంగా ఉన్న కఠోరమైన క్రూరమైన ఒక శరీరాన్ని పట్టుకొస్తారు. ఈ ప్రాణం తీసి అందులో పెడతారు. ఈ పాపాత్ముడి ప్రాణం అందులోకి పెడుతుంది కనుక అదే కష్టాలు అనుభవిస్తుంది కనుక యమలోకానికి వెళ్ళాక యమధర్మరాజు గారి శిక్షను అనుభవించేది ఇదే కనుక దానికి యాతనా శరీరం అని పేరు. దీన్ని అనమాట వాడు కొట్టి తిట్టి చేస్తారు. ఈ యాతనా శరీరం లక్షణం ఏంటంటే దాన్ని మీరు ముక్కలు ముక్కల కింద నరికినా బాధ వస్తుంది, మళ్ళీ అతుక్కుపోతాయి ఆ ముక్కలు, కత్తితో నరుకుతారు, ఆ వెంటనే కాళ్ళు చేతులు తెగిపోతాయి, మళ్ళీ అతుక్కుపోతాయి. ఇది అనమాట చచ్చేసామంటారు దీన్ని. యమయాతన అంటే ఇది, చచ్చిపోతే గొడవ ఉంది కానీ బాధ అనిపిస్తాడు, మళ్ళీ యథాతథంగా అవుతాడు. ఇలా వీడి శరీరాన్ని పాట్లు పడేలా అలయింపజేస్తారు కనుక యాతనా శరీరం. అదే మీలాగా నా పురాణాన్ని శ్రద్ధగా ఉన్నారనుకోండి, మార్కండేయ పురాణం, మీకైనా ఎప్పుడొకప్పుడు ఆయువు తీరక తప్పదు కనుక ఆయువు తిరగానే మీకోసం ఏం చేస్తాడు, దివ్య శరీరాన్ని పట్టుకొస్తాడు. అందంగా అధకర ఆడిపోతున్న దేవతా శరీరం అనమాట, నాలాగా అందంగా ఉంటాయి ఆ శరీరాలు. ఆ శరీరంలోకి ఈ ప్రాణాన్ని పట్టుకుపోయి ప్రవేశపెడతారు. వీడు హాయిగా స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉంటాడు.
ఇంకా ఇంకా బాగా పురాణాలు వెళ్ళాలనుకోండి అంటే 8 రోజులు శ్రద్ధగా ఉన్నవాళ్ళు, ఫస్ట్ వచ్చి లాస్ట్ని వెళ్ళేవాళ్ళు, గురువు గారి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడేవాళ్ళు, ఇవాళించిన పంచి ఆక్షణమే ఉతికి ఆక్షణం ఇస్త్రీ చేసేవాళ్ళు, ఇలా చాకరీలు చేసేవాళ్ళు అంతా ఉంటారు. సరే వీళ్ళందరికీ వైకుంఠం నుంచి పుణ్యశీల సుశీలు లాంటి వాళ్ళు వచ్చి దివ్య శరీర ఆ శరీరాలు ఇస్తారు, వైకుంఠ శరీరాలు. ఈ వారి వారి పుణ్యాలండి. ఊరికే సరదాగా గురువుగారు వచ్చారని అలా కనపడి హాయ్ అని పలకరించిపోతే అలాగే ఉంటుంది దానికి తగిన ఫలితం కూడా. అందువల్ల మహాత్ములు వచ్చినప్పుడు కనీసం ఆ 8 రోజులు 9 రోజులు కూడా ఓపిక లేదా మనకి బాగా పూరి చేసుకోవడానికి కూరలు చేసుకోవడానికి టైం ఉంటుంది, సినిమాలు చూడడానికి టైం ఉంటుంది, గాఢంగా నిద్రపోవడానికి దిక్కుమాలిన క్రికెట్కి టైం ఉంటుంది. కానీ క్రికెట్ చూడడం కంటే రేపు బకెట్ తిన్నాక పైకి వెళ్ళడానికి కావలసిన వాకాలకు వెళ్ళడానికి వినడానికి పురాణం వినడానికి మాత్రం సమయం ఉండడం లేదంటే ఎంత దురదృష్ట జీవండి వీడి కర్మయోగం ఉంటుంది అన్నమాట. అందువల్ల యాతన దివ్యాది అనేకానేక శరీరములు ప్రతి వ్యక్తికి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. మనం పుట్టడం పెరగడం చావడం తప్పదు. ఈ అశాశ్వత శరీరం కోసం దుఃఖించకు. ఇప్పుడు నువ్వు నాకు ఒక కర్తవ్యం గుర్తు చేసావు, నా నెత్తి మీద వెంట్రుకు వచ్చిందని చెప్పడం ద్వారా ఇక నేను ముసలాండు అవుతున్నాను అని నా కర్తవ్యాన్ని ఓ భార్యామణి నాకు ఎరిగించావు. నేను ఇక హాయిగా అడవికి వెళ్ళి సన్యాసం పుచ్చుకొని తపస్సు చేసుకుంటాను అన్నాడే. పూర్వకాలంలో ఎక్కువ మంది ఈ మహాత్ములందరూ ఏం చేసేవారంట, చిన్నప్పుడంతా చదువుకునేవారు. శైశవే అభ్యస్త విద్యానాం, బాల్యమంతా చదువుతూ గడిపేవారు. ఇంకా అప్పుడు విద్య తప్ప మరొక దృష్టి ఉండకూడదు. బాల్యమునందు కేవలం విద్యరే. యౌవనే విషయేషినాం, యౌవనంలో గడువు పెట్టినప్పుడు వివాహం చేసుకుని సంసార బంధాలు సంపాదన వీటి మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మాత్రం సంపాదించకుండా మేము ఉద్యోగం మానేసి పురాణం వింటామంటే కుదరదు. పురాణం వినాలంటే సంపాదించాలి, కాబట్టి అప్పుడు మాత్రం తప్పక సంపాదించవలసింది. వార్ధకే వినివృత్తి నాం, వార్ధక్యం వచ్చినప్పుడు ఇంకా ఏ కుటుంబ బంధాలు పెట్టుకోకుండా మనవడేమయ్యాడు మనవరాలు నీ మనవడికి మనవరాలు సంగతి నీ ఎందుకుని ఈ సంగతి చూసుకోక ఈ ఒక వెర్రి పెరిగిపోతూనే ఉంటుంది. నిజంగా చెబుతున్నానండి, అనుక్షణము కొన్ని బంధాలు ఇంకా ఇంకా పెంచుకునే కొద్దీ భ్రష్టత్వం తప్ప ఏమీ ఉండదు. కాబట్టి వార్ధక్యం రాగానే సాధ్యమైనంత వరకు కుటుంబంలో ఉంటాం, కానీ కుటుంబంతో సంబంధం లేకుండా ఉండాలి. డిటాచ్డ్గా ఉండకూడదు, డిటాచ్డ్గా ఉండాలి. ఏదో బతకాలి కాబట్టి బతుకుతున్నాం, అంతేగాని రోజు వాళ్ళ దాంట్లో అన్ని విషయాల్లో తలదూర్చి అమ్మాయి తలకాయ తిన్నావా అన్నం తిన్నావా ఇంకెందుకు ఆవిడ అమ్మమ్మ అయ్యింది ఇంకా అమ్మాయి గురించి ఎందుకు బొమ్మాయి గురించి నీ గురించి ఎదురు చూస్తున్న మృత్యువు గురించి ఆలోచించి కేవలం వాళ్ళని ప్రేమగా పలకరిస్తూ మన ఆధ్యాత్మిక సాధన మనం చేసుకోవాలి. అది మునివృత్తి అంటే. యోగేనాంతే తనుత్యజాం, యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టాలి. ఇవి నియమాలు. నేను ఇప్పుడే రాజ్యభారాన్ని విడిచి అడవికి పోతాను, నా పెద్ద కొడుకు పట్టాభిషేకం చేస్తాను అనగానే ఈవిడికి 7 పాపలేదు, మీతో పాటు నేను వచ్చేస్తానండి అడవికంది. నేనేం కాదన్నానా, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే, నువ్వెక్కడో నేను అక్కడ, నేను ఎక్కడో నువ్వు అక్కడ అని వెంటనే సభా సమావేశం ఏర్పాటు చేశాడు. మంచి సింహాసనం మీద కూర్చున్నాడు. మహానుభావులైన పౌరులందరినీ పిలిపించాడు, మంత్రుల్ని పిలిపించాడు, సచివుల్ని పిలిపించాడు, సామంతుల్ని పిలిపించాడు, హితుల్ని పిలిపించాడు, పురోహితుల్ని పిలిపించాడు, మధ్యమంతుల్ని పిలిపించాడు. అందరినీ కూర్చోబెట్టి, మహాత్ములారా, నా భార్య నా నెత్తి మీద ఒక తెల్ల వెంట్రుకు చూసి పోట దుఃఖించింది, నాకు కర్తవ్యాన్ని బోధించింది, నా భార్య నాకు ఇప్పుడు గురువుగారు, మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పుట్టితి జనంబునందరినో పుట్టించితి, నేను పుట్టాను, జనుల్ని పుట్టించాను, రాజ్యము చేపట్టితి, రాజ్యాన్ని చేపట్టాను, సుఖాలెన్నో తుదిముట్టగా అనుభవించాను, ఇక విరక్తి కలిగింది, మీ దగ్గర సెలవు తీసుకుంటాను, మా పెద్దబ్బాయికి పట్టాభిషేకం చేసి ఈ ఏడాదిలోపు ఏదో ఒక సమయంలో అడుగు పెడతాను, తపస్సు చేసుకోవడానికి అనుమతించండి అనగానే, మహారాజా మేము అప్పుడే ఒప్పుకోము, నీలాంటి ధర్మాత్ముడి పరిపాలనలో హాయిగా ఉంది, మాకు పరిపాలన బాగుంది, 4 వానలు కురిసే నెలకి పంట బాగుంది, పాడి బాగుంది, దొంగలు లేరు, దోపిడీగాడు లేరు, ధర్మబద్ధంగా రాజ్యం సాగుతోంది, నీ కొడుకు అంత గొప్పవాడే కాదనను, అయినా ఇంకా కొంతకాలం నీ పరిపాలన మాకు కావాలి, నువ్వు వెళ్ళడానికి వీలు లేదన్నారు. మీరెన్ని చెప్పినా సరే సంవత్సర కాలం వరకే గడువిస్తున్నారు మీకు, ఈలోపు మా అబ్బాయికి కొన్ని బుద్ధులు నేర్పాలి, నేర్పి వాడికి రాజ్య పట్టాభిషేకం చేసి నేను వెళ్ళిపోవలసిందే అన్నాడు. వెంటనే ప్రజలంతా ఒక చోట సమావేశమై, మన రాజు మనకి తండ్రి కంటే ఎక్కువ ఉత్తముడు, ఆయన భార్య మాలిని ఎలా ఏడ్చిందో మనము అలాగే ఏడవలసిందే ఆయన మన మాట వినడంలా, ఏమి చేస్తే ఆయన మళ్ళీ కొంతకాలం మనకి రాజు అవుతాడు అనగా, వాళ్ళ అదృష్టం అండి,
వాళ్ళ రాజుగారి కోసం పదే పదే ఏం చెయ్యాలనుకుంటూ ఉంటే ఆకాశంలో తల్లని ఒక మెరుపు వెలిసింది. ఆ మెరుపులో పైనుంచి కింద ఒక మహాత్ముడు దిగుతున్నాడు. ఆయన చూస్తేనే జనాందరూ ముచ్చట్లు పొందుతారన్నమాట. అంత స్వచ్ఛమైన మనిషి.
శారద నీరద కోమల పారద రుచిదేహుడతుల భాగ్యోదయుడా నారద మహర్షి వచ్చెను.
శరత్కాలపు మేఘములాగా తెల్లగా ఉన్నాడు ఆయన. కోమలమైన కాంతితో ఉన్నాడు, పాదరసంలో ఉన్నాడు, మహాకాంతితో ఉన్నాడు. అటువంటి మహానుభావుడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు. వెంటనే వీళ్ళ ఆయన కాళ్ళ మీద పడి, మహర్షి మా కోసం వచ్చినట్టుగా అనిపిస్తుంది మాకు, మా రాజుగారు ముసలివాడైపోయారని అడవికి పోతానని అంటున్నాడు. ఆ పుణ్యాత్ముడు అడవికి వెళ్లకుండా ఇంకా కొంతకాలం రాజ్యపాలన చేయాలంటే ఆయనకి ఎప్పుడూ యవ్వనం ఉండాలి. ఆయన తల వెంట్రుకలు తెల్లబడకుండా నల్లగా ఉండాలి. అంటే ఇప్పుడంటే రంగు వేసుకునేవారు, కానీ అప్పట్లో రంగులు లేని రోజులు అంటే ఆ తెలివితేటలేదు లేవు. అందుకని మా రాజుగారు నవయవనంతో ఉండాలంటే, ఇంకా కొంతకాలం ఆరోగ్యంతో మమ్మల్ని పరిపాలించాలంటే ఏం చెయ్యాలి అంటే ఆయన అన్నాడు, ఆరోగ్యం ఒక సూర్యుడి వల్ల వస్తుంది.
ఓం అర్యమాయ నమః, పోషాయ నమః, భగాయ నమః, ఆదిత్యాయ నమః, వివస్వతే నమః, ప్రణతహితానుగంపిరే నమః అని మొత్తం 12 నామములు సూర్యుడికి చాలా ప్రీతిపాత్రమైన ఉన్నవి. ఈ నామములు ఒక్కొక్క నామం 1000 చొప్పున రోజు జపించేవాడికి అపూర్వమైన ఆరోగ్యం వస్తుంది. ఈ నామములను నేను మీకు బోధిస్తున్నాను, ఉపదేశిస్తున్నాను. ఈ నామాలను సేకరించి మీరంతా, సుధామ అని ఒక పర్వతం ఉన్నది, ఆ పర్వతం మీదకి వెళ్ళి సూర్యుడిని వెప్పించండి. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూడండి అనగానే వీళ్ళంతా మహావేగంగా, ఒకళ్ళిద్దరు కాదు, ఊళ్ళో దాదాపు పెద్దవాళ్ళందరూ గొప్పవాళ్ళందరూ కూడా అన్ని వర్ణాల వారు ఆడ మగ తేడా లేకుండా సుధామ పర్వతం దగ్గరికి వెళ్ళారు. అక్కడ కఠోర నియమంతో 1 సంవత్సర కాలం లోపల మరి రాజుగారు వెళ్ళిపోతారంటాడు కదా, అందుకని మా రాజుగారు 1 సంవత్సరకాలం కాదు, 8 ఏళ్ళైన ఇంకా పరిపాలించాలని సంకల్పం చేసుకుని జపం చేశారు. ఒక రవివారం నాడు ఆదివారం నాడు భక్తితో సూర్యభగవానుని ధ్యానం చేయగానే సూర్యుడు కొండ మీద నుంచి కిందకి దిగి వచ్చేసాడు. పైనుంచి కిందగా కొండ మీదకి వచ్చేసాడు. సూర్యభగవానుడు కాలు పెట్టడంతో జిగేలు మీద నేల మీద ఒక మెరుపులు వచ్చాయి. అప్పటి నుంచి ఆ పర్వతం మీద పుట్టడం వల్ల మెరుపు తీగలకి సౌదామి అని పేరు వచ్చింది. అదనమాట, సుధామా పర్వతం మీద రాళ్ళు రాళ్ళు కలుసుకుని సూర్యకాంతి వల్ల మెరవడం మొదలెట్టగా సౌదామిని అని మెరుపు తీగకి పేరు వచ్చింది. సౌదామిని అంటే మెరుపు తీగే. ఆ మెరుపు తీగకి కారణం ఏమిటంటే సుధామ పర్వతం మీద రాళ్ళు ఒకదాని కొట్టి తగలడం వల్ల అందులో మెరుపు పుట్టింది. ఆ మెరుపు కూడా సూర్యభగవానుడు అక్కడ ప్రత్యక్షం అవడం వల్ల రాళ్ళకి ఆ శక్తి వచ్చింది. ఈ విధంగా సుధామ పర్వతం మీద ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు, మా రాజుగారి కోసం మేము తపస్సు చేశాను తప్ప మా స్వార్థం కోసం కాదు, మా రాజుగారు మళ్ళీ మమ్మల్ని పరిపాలించాలనగా మీ రాజు ఈ రోజు నుంచి 11,000 సంవత్సరాల పాటు నవయౌవనంతో మిమ్మల్ని పరిపాలిస్తాడు. 11,000 సంవత్సరాలు మీ రాజుగారికి ఆయువు ఆరోగ్యం ఇచ్చానన్నాడు సూర్యుడు. వెంటనే సూర్యుడికి నమస్కరించారు, ఆయన అదృశ్యమైపోయాడు. వీళ్ళు ఆనందంగా పొంగిపోతూ వచ్చి, మహారాజా మహారాజా మీ తలకాయ చూపించండి అన్నారు. ఏమిటన్నాడు ఆయన, మేము సూర్యుడిని ప్రార్థించాం, ఆయన వరమిచ్చాడు, మీరు చూడండి మీ తల వెంట్రుకలు తెల్లది కాస్త నల్లదైపోయింది, ఈ రోజు నుంచి మీరు 11,000 సంవత్సరాలు ఇలాగే నల్లని ఒరిజినల్ చుట్టుతో నిగనిగలాడుతూ మమ్మల్ని ఆరోగ్యంగా పరిపాలిస్తారు. ఈ మంత్రాలు విన్నప్పుడు మన వాళ్ళలో ఎంత ఆనందం వస్తుంది, ఇది మనం కూడా చదువుకుని అలా నల్లని గురుపదేశం పొంది శ్రద్ధగా చేస్తే ఆ మంత్రం దుట్టు రావడం పెద్ద కష్టం ఉంది. కానీ ఇప్పుడు రాజుగారిని మీరు 11,000 ఏళ్ళు మమ్మల్ని పరిపాలించండి అనగానే ఇప్పుడు ఆయన ఈ ఆడవడం మొదలుపెట్టాడు. ఇదేంటి మీరు ఏడుస్తున్నారేంటి మహారాజా అంటే, ఏడవకి ఏం చేయమంటారు, మీరు కోరుకున్న వరం వల్ల నాకు దుఃఖం తప్ప సుఖమే ఉంది, మీ అందరూ ఏమో నా కోసం 11,000 సంవత్సరాలు ఆయువు ఇచ్చారు, అంటే నా కళ్ళ ముందు మీరందరూ పుట్టి చచ్చిపోతారు, నా పెళ్ళము నా బిడ్డను అందరూ చచ్చిపోతుంటే నేను ఒక్కటి 11,000 ఏళ్ళు ఒట్టి కట్టు ఊరేగుతానా, నాకు ఈ వరం దుఃఖం బాబోయ్ అన్నాడు. నా వాళ్ళందరూ చచ్చిపోతుంటే నేను ఎలా పరిపాలిస్తాను, నేను పరిపాలించను అనగా ఇది ఎక్కడ కూడా మహారాజా మేము గ్రహించలేకపోయాం ఇందులో అంతరార్థం, నిజమే మీ కళ్ళ ముందు మేము వెళ్ళిపోతాం, మీ ఆవిడ వెళ్ళిపోతే అసలు తట్టుకోలేరు మీరు అని వీళ్ళు అయ్యో ఎంత పొరపాటు చేసేవన్నారట. ఇప్పుడు నేను మీకోసం తపస్సు చేస్తాను అని వాళ్ళ దగ్గర ఆమంత్రం తీసుకుని భార్యతో పాటు మళ్ళీ సుధామ పర్వతానికి వెళ్ళి ఈ మంత్రానుష్ఠానం చేశాడు ఆయన. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై, నీ మనోవంచనలు తెలుసు, నీ భార్య నీ పిల్లలు నీ పౌరులు అందరికీ 11,000 సంవత్సరాలు ఒరిజినల్ చుట్టుతో నల్లని చుట్టుతో సుఖంగా బ్రతికే వరమిచ్చానన్నాడు ఆయన. అనగానే బ్రహ్మానంద భరితుడయ్యాడు. ఈ విధంగా మాలినీ రాజ్యవర్ధనులు అప్పటి నుంచి 11,000 సంవత్సరాల కాలం రాజ్య పరిపాలన చేశారు.
ఆ మహారాజు గారి చరిత్ర మార్కండేయ పురాణంలో అపూర్వమైనది, ఆదిత్య మహిమ ఇటువంటిది అని సురధుడనే రాజుగారికి పూర్వకాలంలో సాక్షాత్తు భగవంతుడు వశిష్ఠుడు చెప్పాడు. అప్పుడు వశిష్ఠుడి దగ్గర ఆయన సూర్యమంత్రాలు అనుష్ఠానం చేశాడు. ఆ సూర్యానుష్ఠానం వల్ల అపూర్వ ఐశ్వర్యం పొంది ఈ భూమండలం అంతటిని పరిపాలించాడు. ఏకఛత్రాధిపత్యంగా సప్తద్వీపాలతో కూడిన భూమండలాన్ని పరిపాలించాడు. ఆయనకి కూడా వచ్చిన కష్టంతో సప్తశతి మొదలవుతుంది. ఆ కష్టాలు తొలగించి మానవుల్ని జ్ఞానుల్ని చేసే అపూర్వమైన కథ రాబోయే మనువు ఉన్నాడే సావర్ణ్య మనువు ఆయన కథ అన్నమాట. ఆ కథని మనం రేపు ఆఖరి రోజు 8వ రోజు కార్యక్రమంలో చెప్పుకుంటాం. వరుసగా చూస్తూ ఉండగా 7 రోజుల కార్యక్రమం చిటుక్కు నడిపించేశారు. 8వ కూడా సరిగ్గా 7 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వస్తి చెప్పే ముందు వాళ్ళ చిన్న కార్యక్రమం ఒకటి ఉన్నది. రేపు చేద్దామా? ఎంతసేపు పడుతుందన్నారు?
15 నిమిషాలు అన్నారు. అంటే 9:15 అన్నారు. లేదంటే రేపు చేద్దాం.
శ్రీచరణ్
అక్కడ రేపు చేద్దాం.
పోనీ దాని గురించి ఒకసారి చెప్పండి అందరికీ. నిజానికి ప్రణవపీఠానికి కాశీ బ్రాంచికి సంబంధించిన ఫ్లయర్ ఇవాళ ఆవిష్కరణ చేయాలనుకున్నారు, కానీ శాస్త్రి గారు రాలేదు కనుక రేపు ఆఖరి రోజు కదా రేపు చేసుకుందాం. రేపు ఎలాగో మీరు వస్తారు కదా, మీరు తప్పక సప్తశతి కోసం వస్తారు. పాపాత్ములు అని మిమ్మల్ని నేను అనుకోవడం లేదు, పరమ పుణ్యాత్ములు అయితే రేపు గ్యారంటీగా వస్తారు. అందువల్ల రేపు వచ్చాక మీ సన్నిధానంలో ఎలాగ ఆవిష్కరణ జరుగుతుంది. రేపటితోటి కార్యక్రమం పూర్తవుతుంది కనుక రేపు మళ్ళీ కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.